ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి చేను కబుర్లు ప్రాయోజిత కార్యక్రమం వింటారు.
పంట సాగు, ఇంటి బాగు,
చేను కబుర్లు. ఆలకించు, ఆలోచించు, ఆచరించు.
చేను కబుర్లు మీ చింత
లేదిక, మీ ఇంట చింత.
ఓ తెలంగాణ రైతన్నా, నీకోసమేనే ఈ వ్యవసాయ గృహ విజ్ఞాన తరంగాలు.
రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో, రైతన్నా మేలుకో లోకాన్ని ఏలుకో.
వ్యవసాయ విజ్ఞాన తరంగిణి, గృహ విజ్ఞాన తరంగిణి,
నమస్కారం. నేటి చేను కబుర్ల రేడియో కార్యక్రమంలో భాగంగా ప్రొఫెసర్ జయశంకర్, తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వ్యవసాయ కళాశాల రాజేంద్ర నగర్ లో బీఎస్సీ 2వ సంవత్సరం చదువుతున్న విద్యార్థులం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వచ్చాము. ఆ అంశం ఏమిటంటే వయారి భామ కల్పు మొక్క యొక్క యాజమాన్యం గురించి చర్చాగోష్ఠి రూపంలో వినిపించబోతున్నాము. ఈ కార్యక్రమంలో రేడియో జాకీగా రాజేశ్వరి, శాస్త్రవేత్తగా మేధ వ్యవహరిస్తున్నారు.
నమస్తే, నేను మీ రేడియో జాకీ ప్రియ. పిల్లలను అబ్బురపరుస్తూ, పెద్దల గుండెల్లో గుబులు అనే రైలు పరిగెత్తిస్తూ, ఊరందరినీ పలకరిస్తూ, ఔరా అనిపిస్తూనే రైతులను నష్టాల ఊబిలో నెట్టేసే వయ్యారి భామ కలుపు గురించి బహుశా తెలియని రైతులు ఉండరేమో. చినుకు చుక్క పడితే చాలు, వేగాన్ని స్నేహంగా మలుచుకుని ఇట్టే వచ్చేసే వయ్యారి భామ మొక్కల నుంచి ఆదికాలంలోనే విముక్తి పొందకపోతే వాటి ద్వారా వచ్చే నష్టాల నుంచి కోలుకోవడం రైతులకు సాధ్యమయ్యే పని కాదు. అందుకే నేటి మన కార్యక్రమంలో సమస్యాత్మక కలుపు మొక్క అయిన వయ్యారి భామ మొక్క యొక్క యాజమాన్యం గురించి తెలుసుకుందాం. అందుకుగాను నేటి మన కార్యక్రమంలోకి శాస్త్రవేత్త అద్రిజ గారిని ఆహ్వానిద్దాం. నమస్తే అద్రిజ గారు.
నమస్తే ప్రియా గారు.
మన రైతులను ఎన్నో నష్టాలకు గురిచేసి వారిని ఆర్థికంగా దిగజార్చుతున్న కల్పు మొక్క వయ్యారి భామ గురించి కాస్త చెప్పగలరా?
వయ్యారి భామ, దానినే పాఠిన్యం అని కూడా అంటారు. పాఠిన్యం ఒక హానికరమైన సమస్యాత్మక కల్పు మొక్క. దీనిని కాంగ్రెస్ గడ్డి, క్యారెట్ గడ్డి, నక్షత్ర గడ్డి అని కూడా పిలుస్తారు.
ఇంత హానికరమైన మొక్క భారతదేశంలో ఎలా ఉద్భవించింది?
వయ్యారి భామ కలుపు మొక్క అమెరికా సంయుక్త రాష్ట్రాలకు చెందినది. దిగుమతి అయిన గోధుమ ద్వారా 1950వ దశకంలో మన దేశంలో ప్రవేశించి తర్వాత కొద్ది సంవత్సరాలలోనే దేశమంతా విస్తరించింది. మన రాష్ట్రంలో దాదాపు అన్ని ప్రాంతాలలోనూ ఇది చాలా విస్తారంగా కనిపిస్తుంది. పంట పొలాలలోనూ, బంజరు భూములలోనూ, జనావాసాలలోనూ, రోడ్ల పక్కన, రైల్వే ట్రాకుల పక్కన, కాల్వగట్ల మీద, పొలం గట్ల మీద, సేద్యం చెయ్యని పొలాలలోనూ, పెట్రోలు బంకుల పక్కన, బస్టాపుల చుట్టూ, పాడుబడిన ప్రదేశాలలో పెరుగుతుంది.
చాలా చక్కగా వివరించారు అద్రిజ గారు. పార్థీన్యం యొక్క లక్షణాల గురించి చెప్పగలరా?
పార్థీన్యం ఒక ఏకవార్షిక మొక్క. వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉంటే ఇది 4 వారాలలో పుష్పించే దశకు చేరుకుంటుంది. దీని పుష్పాలు తెల్లగా ఉంటాయి. ఒక్కొక్క పార్థీన్యం మొక్క దాదాపుగా 10,000 నుండి 50,000 వరకు విత్తనాలను ఉత్పత్తి చేస్తుంది. ఇది నల్లరేగడి భూములలో అధికంగా పెరుగుతుంది. అధిక విత్తనోత్పత్తి, సమర్థవంతమైన విత్తన వ్యాప్తి, ఇతర మొక్కలపై రసాయనాల ప్రభావము, కొన్ని రకాల రసాయనాలు మొక్కలలో ఉండటం వలన జంతువులు తినలేకపోవటం, అన్ని రకాల వాతావరణ పరిస్థితులను తట్టుకోగలిగే అంతర్గత వ్యవస్థ మొదలగు కారణాలు పార్థీన్యం మొక్క ఇంతగా విస్తరించడానికి దోహదపడుతున్నాయి.
అద్రిజ గారు, మరి పార్థీన్యం వల్ల కలిగే నష్టాలు ఏమిటి?
పార్థీన్యం పంటలకే కాకుండా మనుషులకు, జంతువులకు కూడా హాని కలగజేస్తుంది. పంట పొలాలలో 40% దిగుబడిని, పశుగ్రాస పంటాలలో 90% దిగుబడిని కలిగిస్తుంది. తగ్గిస్తుంది. ఈ మొక్క వేర్ల నుండి స్రవించబడే కొన్ని రకాల రసాయనాలు పైరు మొక్కలను పెరగనీయక దిగుబడిని తగ్గిస్తాయి. పార్థీన్యం ఉత్పత్తి చేసే పుప్పొడి టమోటో, వంగ, మిరప మరియు మొక్కజొన్న పుష్పాలపై పడినప్పుడు వాటిలో ఫలోత్పత్తి నిరోధించబడుతుంది. ఈ కలుపు మొక్క ప్రకృతి సిద్ధంగా కొన్ని సహజ లక్షణాలు కలిగి ఉండడం వలన పైరు మొక్కల కంటే ఎక్కువ మనుగడ శక్తి కలిగి పైరు మొక్కలతో పోటీ పడి పంట దిగుబడిని తగ్గిస్తుంది. పాటిన్యం కొన్ని రకాల వైరస్లకు ఆశ్రయమిస్తూ పంట మొక్కలలో వివిధ రకాల వ్యాధుల వ్యాప్తి చెందడానికి కారణమవుతుంది. పాటిన్యం వలన మనుషులకు డెర్మటైటిస్ లేదా ఎగ్జిమా, హై ఫీవర్, ఉబ్బసం మరియు బ్రాంకైటిస్ లాంటి వ్యాధులు వస్తున్నాయి. ఆకులు చర్మానికి రాసుకుంటే తామర వంటి వ్యాధి సంభవిస్తుంది. పుష్పాల పుప్పొడిని పీలిస్తే జలుబు, కండ్లు ఎర్రబడడం, కండ్ల రెప్పలు వాయడం మొదలగు లక్షణాలు సంభవిస్తాయి. ఎండిపోయిన మొక్కలను తగలబెట్టినప్పుడు ఆ పొగను పీలిస్తే ఉబ్బసం లాంటి వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా ఇది పశువుల ఆరోగ్యాన్ని కూడా దెబ్బతీస్తుంది. పశువులలో వెంట్రుకలు రాలిపోవడం, హైపర్ టెన్షన్ కు గురి కావడం జరుగుతుంది.
చాలా చక్కగా వివరించారు అద్రిజ గారు. వయ్యారిబామ యాజమాన్య పద్ధతులు ఏమిటి?
వయ్యారిబామ కలుపు నిర్మూలనకు అనేక పద్ధతులను ఆచరిస్తున్నాము, కానీ ఏ ఒక్క పద్ధతి కూడా పాఠిన్యంను సమర్థవంతంగా నిర్మూలించలేకపోతుంది. అన్ని రకాల పద్ధతులను అనగా రసాయనిక, జీవ నియంత్రణ మరియు యాజమాన్య పద్ధతులన్నింటినీ సమన్వయపరచి ఉపయోగించడం ద్వారా పాఠిన్యంను సమర్థవంతంగా నిర్మూలించవచ్చు. ఇప్పుడు యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. చేతితో పీకివేయడం. రైతులు సాధారణంగా పాఠిన్యంను చేతితో పీకివేయడం చేస్తుంటారు.
అద్రిజ గారు, ఈ వయ్యారిబామ యాజమాన్యానికి ఏ ఏ పద్ధతి ద్వారా నివారించుకోవాలో చెప్పగలరా?
వయ్యారిబామ యాజమాన్యం వయ్యారిబామని రసాయనిక, జీవ నియంత్రణ మరియు యాజమాన్య పద్ధతులన్నింటినీ పాటించి నిర్మూలించుకోవచ్చు. అందులో మొదటిగా యాజమాన్య పద్ధతుల గురించి తెలుసుకుందాం. చేతితో పీకివేయడం. రైతులు సాధారణంగా పాఠిన్యంను చేతితో పీకివేయడం చేస్తుంటారు, కానీ చాలా ఎక్కువ విస్తీర్ణంలో విస్తరించి ఉన్నప్పుడు ఈ పద్ధతి సాధ్యం కాదు. పాఠిన్యంను పూతకు రాకముందే పీకివేసి తగలబెట్టడం వలన లేదా కంపోస్ట్ చేయడం వలన చేయాలి. పూతకు వచ్చిన తర్వాత పీకినట్లయితే పీకిన మొక్కలను వెంటనే తగలబెట్టి విత్తన వ్యాప్తిని నిరోధించాలి. పాఠిన్యం వలన ఎలర్జీ కలుగని వ్యక్తులను ఈ పనికి నియమించాలి లేదా చేతులకు తొడుగులు ధరించి పీకివేయాలి. రెండో పద్ధతి పంట మార్పిడి. పంట మార్పిడిని బంటిలో పాటించాలి. అలా చేసినట్లయితే పాఠిన్యం ఉద్ధృతి తక్కువగా ఉంటుంది. కంపోస్టింగ్. పాఠిన్యం మొక్కలను ఉపయోగించి దానితో ఎరువు తయారు చేయవచ్చు. పాఠిన్యం మొక్కలను పీకిన తర్వాత వాటిని చిన్న చిన్న ముక్కలుగా కోసి దానిని నేలపై 10 సెంటీమీటర్ల మందంతో పరచవలను. దీనిపై ట్రైకోడెర్మా విరిడి అనే శీలింద్రాన్ని చల్లవలను. మరలా దానిపై 0.5% యూరియా మరియు 10 సెంటీమీటర్ల మందంతో మొక్కలను కోసిన పాఠిన్యంను పరిచి మళ్లీ శీలింద్రాన్ని మధ్య ద్రవణాన్ని చల్లాలి. ఈ విధంగా 1 మీటర్ ఎత్తు వచ్చు వరకు చెయ్యాలి. చివరగా దానిని గాలి చొరబడకుండా బురదతో గాని లేదా బంకమన్నుతో గాని ప్లాస్టరింగ్ చెయ్యాలి. తేమ శాతం 50 నుండి 60 వరకు ఉండేటట్లు చూసుకోవాలి. 2 వారాల తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలియబెట్టాలి. 40 నుంచి 45 రోజులలో ఎరువు తయారవుతుంది. ఈ విధంగా తయారైన ఎరువు నుంచి మంచి పోషకాలు వస్తాయి. ఈ ఎరువుతో పాఠిన్యం అనే పేరు గల నియంత్రణ రసాయనం ఉండటం వలన గొప్ప లాభాలు పొందవచ్చు. జైగోగ్రామ బైకోలరేటా అనే క్రైసోమిలిడ్ జాతికి చెందిన పెంకు పురుగులు పాఠిన్యం మొక్కలను విపరీతంగా తింటాయి. ఈనెలు మాత్రమే వదిలి పూర్తిగా ఆకులను తినే ఈ పెంకు పురుగులు పాఠిన్యం కలుపు నివారణలో ఎంతో ప్రాముఖ్యాన్ని వహిస్తాయి. ఒక ఆడ పెంకు పురుగు 1500 నుండి 1800 గుడ్లు పెడుతుంది. ఆకుల అడుగున భాగంలో పెట్టిన గుడ్లు 4-5 రోజులలో పొదగబడి పిల్ల పురుగులు బయటికి వస్తాయి. పిల్ల పురుగులు కూడా ఆకులను విపరీతంగా తింటాయి. ఈ పెంకు పురుగులు వర్షాకాలంలోనే అనగా జూన్ నుండి అక్టోబర్ వరకు మాత్రమే పాఠిన్యంపై కనబడతాయి. ఆ తర్వాత శీతాకాల మరియు వేసవికాల ప్రతికూల పరిస్థితులను తట్టుకోవడానికి భూమి లోపలికి నిద్రపోయి దాదాపు 6 నుండి 8 నెలలు నిద్రావస్థ దశలో గడుపుతాయి. వర్షాలు పడగానే నిద్రావస్థ నుంచి బయటపడి భూమిపైకి వస్తాయి. వీటి కోశస్థ దశ కూడా భూమిలోనే ఉంటుంది. ప్రతి మొక్కకు సుమారు 20 నుండి 30 పురుగులు చొప్పున ఉండి ఒక్క మొక్క నుండి వేరొక మొక్క మీదకు ఎగురుతూ వెళ్తాయి.
చాలా బాగా వివరించారు అద్రిజ గారు.
ఆ తర్వాత శీతాకాల మరియు వేసవికాల ప్రతికూల పరిస్థితులను తట్టుకోటానికి భూమి లోపలికి పోయి దాదాపు 6 నుండి 8 నెలలు నిద్రావస్థ దశలో గడుపుతాయి. వర్షాలు పడగానే నిద్రావస్థ నుండి బయటపడి భూమిపైకి వస్తాయి. వీటి కోశాస్థ దశ కూడా భూమిలోనే ఉంటుంది. ప్రతి మొక్కకు సుమారు 20 నుండి 30 పురుగులు చొప్పున ఉండి ఒక్క మొక్క నుండి వేరొక మొక్క మీదకు ఎగురుతూ వెళ్తాయి. పాటిన్యం కలుపు నివారణ ఈ పురుగు వల్ల ఎక్కువగా జరగడానికి అవకాశం ఉంది. కాబట్టి రైతాంగము ఈ పురుగులను కలుపు మొక్కలపై గమనిస్తే వాటిని అలాగే పెరగటానికి అవకాశం ఇవ్వాలి. ఎలాంటి పురుగు మందులు చల్లకూడదు. పాటిన్యం మొక్కలను కొన్ని రకాలైన ఆకుమచ్చ తెగుళ్లు, బూడిద తెగులు, ఎండు తెగులు ఆశిస్తాయి. ఈ మొక్కలను మనం గమనించినప్పుడు వాటిని పీకివేయకుండా ఉంచాలి. అందువల్ల మిగిలిన పాటిన్య మొక్కలకు ఈ తెగుళ్లు ఆశించి నాశనం చేస్తాయి. మైకోప్లాస్మా అనే తెగులు ప్రత్యేకంగా ఈ పాటిన్య మొక్కను ఆశిస్తుంది. ఈ తెగుళ్లు ఆశించిన మొక్కల పెరుగుదల తగ్గిపోయి పూత రావడం తగ్గిపోతుంది. విత్తనోత్పత్తి ఆగిపోతుంది. కస్సివిండ కెస్సియా సెరిషియా జాతికి చెందిన కలుపు మొక్కలు పాటిన్యం కలుపు మొక్కలతో పాటు పెరుగుతాయి. కసివింద మొక్కల నుంచి స్రవించబడే కొన్ని రసాయనాలు పాటిన్యం మొక్క బీజోత్పత్తి శక్తిని తగ్గిస్తాయి. కసివిందతో పాటుగా టెంపలి, టైలో, గాలివాన మొక్క, పిచ్చి తులసి, తోటకూర, పరసకంప మొదలగు మొక్కలు ఇదే రకమైన ప్రభావాన్ని పాటిన్యంపై కలిగించి దాని పెరుగుదలను తగ్గిస్తాయి. పాటిన్యం నివారణ కసివింద మొక్కల ద్వారా చేయుటకు కసివింద మొక్కల విత్తనములను చల్లి వృద్ధిపరచాలి. కసివింద మొక్కలు తొలిసారిగా నిలదొక్కుకోవటానికి కొన్ని కలుపు నాశక మందులను వాడి పాటిన్యం మొక్కలను నిర్మూలించి కసివింద మొక్కలు పెరుగుదలను ప్రోత్సహించుకోవచ్చును.
చాలా చక్కగా వివరించారు అద్రిజ గారు. వయ్యారిబామను నియంత్రించుటకు వాడే రసాయన పద్ధతుల గురించి చెప్పగలరా?
తప్పకుండా ప్రియా గారు. రసాయనిక పద్ధతి ద్వారా కలుపు మొక్కల పెరుగుదలను తాత్కాలికంగా మాత్రమే నిరోధించగలము. అంతేకాకుండా రసాయనాలు వాడటం వలన పరిసరాల కాలుష్యం పెరుగుతుంది. కాబట్టి సాధ్యమైనంత వరకు రసాయన కలుపు నాశక మందులను దూరంగా ఉంచాలి లేదా తక్కువ మోతాదులో వాడాలి. కలుపు నాశక మందులు వాడాలంటే వాటికి సంబంధించిన సాంకేతిక పరిజ్ఞానం, నైపుణ్యం మరియు చాలా జాగ్రత్తగా వ్యవహరించడం అవసరం. కలుపు నాశినులు పిచికారీ చేసేటప్పుడు ప్రక్కన ఉన్న పైలపై పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ధన్యవాదాలు ప్రియా గారు.
విన్నారుగా రైతన్నలు, శాస్త్రవేత్త గారు చెప్పినట్టు పాటించి వయ్యారిబామ మొక్కని సామూహికంగా నిర్మూలించుకుని పొలాలలో, పరిసరాలలో వయ్యారిబామ నుంచి విముక్తి పొందగలరని మనవి.
ఈ వారం చేను కబుర్లలో పెరటి తోటలో చక్కని ఆరోగ్యం అనే అంశం గురించి తెలుసుకుందాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నది నానుడి. అందువల్ల మానవునికి అన్నిటికంటే తాను ఆరోగ్యంగా ఉండటం ముఖ్యం. పూర్వం వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉండేవి కావు. అంతేకాక ఆది నుండి గ్రామీణ ప్రధాన దేశం గనుక ప్రజలు ఎక్కువగా తమ ఆరోగ్య రక్షణకై పరిసరాలలో ప్రకృతి సిద్ధంగా లభించే మొక్కలపై ఆధారపడేవారు. మన దేశంలో వేలల్లో ఔషధ మొక్కలు ఉన్నాయి. ఇంట్లో పెద్దవాళ్లకు ఈ మొక్కల గురించిన పరిజ్ఞానము, వంటింటి చిట్కాలతో చేసే గృహ వైద్యము తెలిసి ఉండేది. నిత్య జీవితంలో సంభవించే ప్రాథమిక ఆరోగ్య సమస్యలను ఇంటి వద్దనే పరిష్కరించుకునేవారు. ప్రస్తుతం పల్లెలు, పట్టణాల్లోనే కాకుండా నగరాల్లోనూ ఆయుర్వేదం, సిద్ధ, యునాని వైద్యులు 90% వరకు ఔషధ మొక్కలపైన ఆధారపడుతున్నారు. అల్లోపతి, హోమియో వైద్యంలోనూ ఎక్కువగా ఔషధ మొక్కలను వినియోగిస్తున్నారు. ఆధునిక ఔషధాలు, సౌందర్య సాధనాలు, ఆరోగ్య అనుబంధాలలో రసాయనాలు, సింథటిక్స్ను వినియోగిస్తుండడం వల్ల కలుగుతున్న దుష్ప్రభావాలను గ్రహించి పాశ్చాత్య దేశాలు కూడా ఔషధ మొక్కల ప్రాధాన్యాన్ని గుర్తిస్తున్నారు.
ఇంటి పరిసరాల్లో అందుబాటులో ఉండే మొక్కలను సముచిత రీతిలో వినియోగించుకుంటే సాధారణ ఆరోగ్య సమస్యల్లో 90% మేరకు రాకుండా చూసుకోవచ్చు. మొక్కల వివిధ భాగాలను అంటే వేరు, బెరడు, ఆకు, పువ్వు, గింజలను కషాయం, రసం, చూర్ణం, తైలం మొదలైన రూపాలలో తయారు చేసి ఔషధంగా తీసుకుంటారు. ఈ విధంగా తయారు చేసేటప్పుడు కొన్ని ముఖ్యమైన జాగ్రత్తలు పాటించాలి. ఔషధానికి ఉపయోగించే భాగాన్ని మంచినీటితో శుభ్రంగా కడగాలి. కషాయం చేసేటప్పుడు 60 గ్రాముల ఔషధ భాగానికి 2 గ్లాసుల నీరు కలిపి అది పావు భాగం వచ్చేంత వరకు మరిగించాలి. కషాయాన్ని నిల్వ చేయకుండా ఎప్పటికప్పుడు తాజాగా వాడాలి. ఆకులు, బెరడుతో రసం తీసేటప్పుడు వాటిని శుభ్రంగా దంచి నీళ్లలో కలిపి పిండి వడకట్టాలి. చూర్ణంగా వాడేటప్పుడు మెత్తగా దంచి జల్లెడ లేదా పలుచని బట్టలో వేసి జల్లించి గాలి చొరబడని సీసాలో పోసి మూత పెట్టాలి. చూర్ణాన్ని తేనె లేదా నెయ్యి లేదా పాలతో తీసుకోవాలి. తైలాన్ని తయారు చేసేప్పుడు ఆయా రసాలను సమపాలల్లో తైలాలతో కలిపి నీరు ఇంకెంత వరకు మరగబెట్టాలి. ఔషధ మొక్కలు పెరటి మొక్కలుగా పెంచడం వల్ల వాతావరణ కాలుష్యాన్ని కూడా నివారించవచ్చు. పెరట్లో పెంచగలిగే ఔషధ మొక్కలను వాటి ప్రత్యేకతలను తెలుసుకుందాం. తులసి. తులసి కుండీలలోనైనా సులువుగా పెంచగలిగే మొక్క. సర్వరోగ నివారిణి అని పేరు ఉంది దీనికి. తులసి ఆకులు సువాసన కలిగి రుచి చేదుగా వగరుగా ఉంటాయి, కానీ ఔషధ గుణాలు మెండుగా ఉన్నాయి. 6 లేదా 7 తులసి ఆకులను అల్లం ముక్కతో కలిపి ముద్దగా నూరాలి. ఆ ముద్ద నుండి రసం వడకట్టి 1 స్పూన్ తేనెతో కలిపి రోజులో 2 సార్లు 3 నుండి 4 చుక్కలుగా తీసుకోవాలి. గొంతు గరగరను తగ్గించి మృదువుగా చేస్తుంది, కఫాన్ని వదిలేస్తుంది. జలుబు, దగ్గు ఉన్నప్పుడు 2 చెంచాల తులసి రసాన్ని తీసుకుని తగినంత తేనె చేర్చి 2-3 సార్లు తాగితే తగ్గుతుంది. తులసి ఆకులను పరగడుపున కొన్ని రోజుల పాటు 2 నుండి 3 ఆకులను నమ్మినట్లయితే ముక్కు తిబ్బడ వంటి శ్వాసలోపాలు సవరించబడతాయి. గుండెకు బలాన్నిస్తుంది, వ్యాధి నిరోధక శక్తి కలుగుతుంది. సుగంధ భరితమైన తులసి ఆకు చుట్టూ ఉన్న గాలిని శుద్ధిపరుస్తుంది. క్రిమి కీటకాలను, రోగాణువులను అరికడుతుంది. ఇంటి చుట్టూ తులసి మొక్కలు ఉంటే దోమల బాధ కూడా ఉండదు. కలబంద. కలబంద ఎన్నో ఔషధ గుణాలు కలిగిన గుబురుగా పెరిగే మొక్క. కుండీల్లోనూ నేలపైన పెంచుకోవచ్చు. కలబంద ఆకులలో 94% నీరు ఉంటుంది. గుజ్జులో సుమారు 20 రకాల అమోనియాసిడ్లు, కార్బోహైడ్రేట్లు మరియు బార్బాలోయిన్ అనే గ్లూకోసైడ్లు ఉంటాయి. పెక్కు ఉపయోగాలు ఉండటం వలన ఎక్కువ విస్తీర్ణంలో వాణిజ్య పంటగా కూడా వేస్తున్నారు. కలబంద ఆకులను మెత్తగా నూరి రసం తీసి దానిని పుండ్లు, కురుపులపై లేపనంగా వాడచ్చు. కలబంద అంతగా ముద్రని ఆకులను తీసి వాటిని చీల్చి గుజ్జులాంటి పదార్థానికి చిటికెడు ఉప్పు, పసుపు కలిపి 15 రోజుల పాటు 1 చొప్పున తీసుకుంటే జీర్ణకోశంలోని సూక్ష్మక్రిములను చంపేస్తుంది, జీర్ణశక్తిని పెంపొందిస్తుంది, క్లోమ గ్రంథిని శుద్ధి చేస్తుంది, కాలేయ విధులను సక్రమం చేస్తుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వ్యాధి నిరోధక శక్తిని పెంపొందిస్తుంది, నేత్ర రోగాలలో కాలిన గాయాలు, దీర్ఘకాలిక పుండ్ల నివారణకు, ప్లీహము, కాలేయం, మూత్రకోశ సంబంధ వ్యాధులలోనూ, గర్భాశయ ఋతు సంబంధ చికిత్సలకు ఉపయోగపడుతుంది. ఆకుల నుండి తీసిన అలోయిన్ ను ఎండబెడితే ముసాబ్రం అనే నల్లని పదార్థం తయారవుతుంది. ఇది నొప్పులను, వాపులను తగ్గిస్తుంది. పుదీనా. పుదీనా కుండీలలోనూ నేలపైన అల్లుకొని పెరుగుతుంది. 10 నుండి 15 ఆకులను 1 గ్లాసు నీటిలో ఉడికించి వడగట్టి చల్లార్చి దానికి చిటికెడు ఉప్పు, మిరియాల పొడి కలిపి రోజుకొకసారి తీసుకోవాలి. కడుపు ఉబ్బరం, నొప్పి, వాంతులు తగ్గుతాయి. కాలేయం, క్లోమ గ్రంథులను శుద్ధి చేస్తుంది. పుదీనా రసాన్ని దగ్గు, తుమ్ము, ఆయాసం కలవారికి వాడితే ఉపశమనం కలుగుతుంది. నోటి దుర్వాసన గలవారు పుదీనా రసాన్ని నీటిలో కలిపి పుక్కిలించడం ద్వారా క్రిములను దూరంగా ఉంచి దుర్వాసనను పోగొట్టవచ్చు. దంత సంరక్షణ గుణం పుదీనాలో ఉంది. పుదీనాకున్న సూక్ష్మజీవ సంహార గుణం వల్ల దంతాలను ఆశించే బాక్టీరియా నుండి రక్షణ కలుగుతుంది. పుదీనా పసరును శరీరం మీద రాసుకుంటే చర్మం మెరుగ్గా కనిపిస్తుంది. శ్వాసక్రియ ఇబ్బందులకు పుదీనా విడుదల చేసే ఘాటు వాసన పనిచేస్తుంది. ఆస్తమా రోగులు క్రమం తప్పకుండా వాడితే ఇబ్బందిని తగ్గించి ఉపశమనం కలిగిస్తుంది. పుదీనా ఆకులను బాగా నలిపి ఆకుల వాసనను గట్టిగా పీలుస్తూ ఉంటే తలనొప్పి, తలతిరుగుడు ఇబ్బందులు తగ్గిపోతాయి. ఎండాకాలంలో వడదెబ్బ తగలకుండా ఉండాలంటే మజ్జిగలో పుదీనా ఆకులను కలిపి తాగాలి. పుదీనా రసం పరిగడుపున తీసుకోవడం ద్వారా కడుపులో బద్దెపురుగులు, ఏలికపాము వంటివి మలము ద్వారా బయటపడిపోతాయి. కర్పూరవల్లి ఆకులను ముక్కు, గొంతు సమస్యలకు చికిత్సకు ఉపయోగిస్తారు. చర్మ వ్యాధులు, ఆస్తమా వంటి సమస్యలకు మంచి ఔషధం. మందార మందార కుండీలలోనూ నేలపైన పెరుగుతుంది. మందార పువ్వులు, ఆకులు, వేర్లలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. వీటి కషాయం తాగితే ఋతుచక్రం, రక్త సరఫరా కూడా క్రమ పద్ధతిలో జరుగుతుంది. కాలేయ సమస్యల నుండి ఉపశమనం కొరకు రక్తపోటు తగ్గించడానికి ఉపయోగిస్తారు. ఆకులు పువ్వులతో తలపై మర్దన చేసుకుంటే ఒత్తిడి వల్ల వచ్చే తలనొప్పి తగ్గుతుంది. కీళ్ల నొప్పులు, వాపులకు చికిత్సగా ఉపయోగించవచ్చు. మందార ఆకులతో తయారు చేసిన టీలో విటమిన్ సి అధికంగా లభిస్తుంది. మందార పువ్వులను నూనెలో మరిగించి వడగట్టి ఆ నూనె జుట్టుకు రాయడం వలన జుట్టు నిగనిగలాడుతుంది. కాకర కాకర తీగను సులువుగా నేలపైన కుండీలలోను పెంచవచ్చు. రుచికి చేదుగా ఉన్నప్పటికీ శరీరానికి ఎంతో మేలు చేస్తుంది. దీని ఆకులలోను, కాయలోను ఔషధ గుణాలు ఉంటాయి. జీర్ణశక్తిని పెంచుకొనుటకు ఒక టీ స్పూన్ కాకర రసంలో మరో టీ స్పూన్ నిమ్మరసం కలిపి నీరు లేదా పాలు కలిపి వారం రోజుల పాటు తీసుకోవాలి. కాకర రసం వేడిని జనింపచేసి శరీర ఉష్ణోగ్రతను పెంపొందిస్తుంది. దంత సమస్యకు కాకర రసానికి ఒక చెంచా మిరియాల పొడి కలిపి రోజుకు 3-4 సార్లు రాసుకుంటే ఉపశమనం కలుగుతుంది. ఒక కప్పు కాకర రసానికి ఒక టీ స్పూన్ కలిపి 3-4 రోజులు పరగడుపున తాగితే జీర్ణకోశంలోని సూక్ష్మ క్రిముల వ్యాధులు అరికట్టబడతాయి. ప్రతిరోజు కాకర రసం తాగడం వలన మధుమేహ గలవారు రక్తంలోని గ్లూకోజ్ శాతాన్ని అదుపులో ఉంచుకోవచ్చు. గోరింటాకు గోరింట గుబురుగా తక్కువ స్థలంలోనే సులువుగా పెరిగే మొక్క. గోరింటాకు లేపనం కీళ్ల నొప్పులు, వాతాలను నివారిస్తుంది. బెర్రుతో కాచిన కషాయం రక్త విరోచనాలకు మంచి మందుగా పనిచేస్తుంది. గాయాలు, పుండ్లు, గజ్జి, తామర మొదలైన చర్మ వ్యాధులకు గోరింటాకు ముద్ద లేపనంగా పనిచేస్తుంది. ఆవ నూనెలో గోరింటాకులు వేసి కాచి అది తలకు రాసుకుంటే వెంట్రుకలు మృదువుగా, అందంగా మెరిసేలా పెరుగుతాయి. గోరింటాకు ముద్దను వేలికి తొడిగితే గోరు చుట్టు బాధ నుండి ఉపశమనం కలుగుతుంది. తలలో నేచురల్ యాసిడ్ ఆల్కలైన్ ను సమతుల్యం చేస్తుంది. తలనొప్పి మరియు నిద్రలేమిని నయం చేస్తుంది. బొప్పాయి పెరట్లో సర్వసాధారణంగా పెరిగే పండ్ల మొక్క, కాయను కూరకు కూడా వాడుకోవచ్చు. బొప్పాయిలో అధిక పీచు ఉండటం వలన కొవ్వు శాతాన్ని తగ్గిస్తుంది. బొప్పాయిలోని యాంటీ ఆసిడ్లు గుండెపోటు, చిన్న వయసులో వృద్ధాప్య చిహ్నాలు రాకుండా కాపాడతాయి. బొప్పాయి విత్తనాలను తీసుకోవడం వలన జీర్ణకోశంలోని పురుగులు తగ్గించి జీర్ణక్రియను సక్రమంగా చేస్తుంది. కాలేయ వ్యాధులను అదుపులో ఉంచుతుంది. బొప్పాయిలో తక్కువ శక్తి, ఇతర విటమిన్లు అధికంగా ఉండటం వలన శరీర బరువును తగ్గిస్తుంది. విటమిన్ ఏ, సి అధికంగా ఉండటం వలన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది. రక్త ప్రసరణ వ్యవస్థను, గర్భాశయాన్ని స్థిరపరుస్తుంది. రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిని సమతులం చేసి గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడంలో తోడ్పడుతుంది. బొప్పాయితో తయారు చేసిన షాంపూ జుట్టులోని చుండ్రును అదుపులో ఉంచుతుంది. మునగ మునగ కూడా చాలా సులువుగా పెంచుకోనగలిగే మొక్క. ఆకులు, కాయలను కూరగా వాడతారు. రుచితో పాటు వీటిలో ఔషధ గుణాలు కూడా ఎక్కువే. మునగలో ఇనుము, కాల్షియం, విటమిన్లు ఎక్కువగా ఉంటాయి. అందువలన మునగ ఆకుల రసం ఎదిగే పిల్లలకు గర్భిణీలు టానిక్ లాగా ఉపయోగపడుతుంది. సుఖప్రసవం జరగడానికి తోడ్పడుతుంది. మునగ ఆకులను నీరు, ఉప్పు జోడించి ఉడికించిన పదార్థం ఆస్తమా, క్షయ వంటి సమస్యలకు మంచి మందుగా పనిచేస్తుంది. మునగ చర్మ సమస్యలకు నివారిస్తుంది. ఇంకా జీర్ణ వ్యవస్థ సమస్యల్లో కూడా ఉపయోగపడుతుంది. కలరా, కామెర్లు వంటి వ్యాధులు సోకినప్పుడు మునగ ఆకుల రసం కొంచెం తేనెతో కలిపి కొబ్బరి నీరుతో రోజులో 2 సార్లు తాగాలి. మధుమేహులు 1 టీ స్పూన్ మునగ రసంలో 10 గ్రాముల లావు ఉప్పు కలిపి రోజుకి 1 సారి తాగడం వల్ల అతిమూత్ర సమస్య తగ్గుతుంది. ఆకుల రసం మొటిమలపై రాయడం వలన మొటిమలు తగ్గిస్తుంది, మొహానికి కాంతినిస్తుంది. మునగాకు రసం, తేనె, కొబ్బరి నీరు కలిపి చిన్న కప్పు చొప్పున రోజు 2-3 సార్లు తీసుకుంటే నీళ్ల విరేచనాలు, రక్త విరేచనాలు, కాలేయ సమస్యలు తగ్గుతాయి. నిత్య జీవితంలో సంభవించే ప్రాథమిక ఆరోగ్య సమస్యలను ఇంటి వద్దనే పరిష్కరించుకోవచ్చు. కొంచెం అవగాహన, కొంచెం సహనంతో ప్రకృతి సిద్ధంగా మన చుట్టూ లభ్యమయ్యే మొక్కలతో మన ఆరోగ్యాన్ని మనమే కాపాడుకోవచ్చు. ఆరోగ్య అనుబంధాలలో రసాయనాలు వినియోగిస్తుండటం వల్ల కలుగుతున్న ఆరోగ్య సమస్యలను గ్రహించి ఔషధ మొక్కల ప్రాధాన్యాన్ని తెలుసుకుని విస్తృతంగా ఉపయోగిస్తున్నారు. విన్నారు కదా శ్రోతలు, వచ్చే వారం మరొక అంశంతో మీ ముందుంటాం. అంతవరకు సెలవు. ధన్యవాదములు.
విజ్ఞాన గనికి స్వాగతం. గతవారం మేము అడిగిన ప్రశ్నలకు సరియైన సమాధానాల కోసం, విజేతల జాబితాల కోసం మీరందరూ ఎదురుచూస్తున్నారు కదూ. ఆ ప్రశ్నలకు సమాధానాలు ఏమిటో ఇప్పుడు విందాం. గతవారం మొదటి ప్రశ్న,
సి ఆకారంలో ఉండే వేరుశనగలో కల పురుగు ఏమిటి? ఏ వేరుపురుగు, బి ఆకుముడత పురుగు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
ఏ వేరుపురుగు.
గతవారం రెండవ ప్రశ్న,
కాలర్ రాట్ అని ఏ వేరుశనగ తెగులును పిలుస్తారు? ఏ వేరుకుళ్ళు తెగులు, బి మొదలుకుళ్ళు తెగులు.
ఈ ప్రశ్నకు సరియైన సమాధానం
బి మొదలుకుళ్ళు తెగులు.
ఈ రెండు ప్రశ్నలకు సరియైన సమాధానాలు పంపినవారు ఎల్బీనగర్ వరంగల్ నుండి కూరపాటి రాజు, సరిత, శివ, రమ్య, రుక్మిణి, రాధా, నిర్మల, ఊర్మిళ, శంకర్, వరప్రసాద్, లక్ష్మి, సురేష్, అఖిల్ కుమార్, రామ్మూర్తి, సతీష్. భద్రాద్రి కొత్తగూడెం శాంతినగర్ నుండి రామారావు, లక్ష్మి, చరితవ్య, రేవంత్, యుగరాజు, శివశంభో, కృష్ణమూర్తి, శకుంతల, శివాని, చంద్రమౌళి, పద్మారాణి, అక్షర, ఒడ్డే వెంకటి, చందర్రావు, హనుమంతు. పెద్దకొత్తపల్లి మండలం సాతాపూర్ గ్రామం నుండి లక్ష్మయ్య, బలీశ్వరమ్మ, శివశంకర్, భరత్సింహ, యమున, లుంబిన్ కుమార్. ఉమ్మేడ నిజామాబాద్ జిల్లా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహాబాను జైనుద్దీన్, అబేద, రామాపురం భద్రాద్రి కొత్తగూడెం నుండి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్. జోగులాంబ గద్వాల్ జిల్లా నుండి శ్రీనివాసులు, రాణి, లక్ష్మి. పెద్ద శంకరంపేట నుండి ఎన్ పార్థసారథి. కేవలం రెండవ ప్రశ్నకు మాత్రమే సరియైన సమాధానం పంపినవారు దోమల్గూడ నుండి డాక్టర్ ఎస్ స్వరూప. వీరందరికీ మా చేనుకబుర్లు తరపున అభినందనలు. ఈ వారం విజ్ఞానగనిలో మీరందరూ ఎదురుచూసే ప్రశ్నలేమిటో ఇప్పుడు విందాం. ఈ వారం మొదటి ప్రశ్న,
పార్థీన్యం జీవ నియంత్రణలో ఉపయోగపడే ముఖ్యమైన పురుగు ఏమిటి? ఏ పెంకు పురుగు, బి మిడత పురుగు.
ప్రశ్న మరోసారి,
పార్థీన్యం జీవ నియంత్రణలో ఉపయోగపడే ముఖ్యమైన పురుగు ఏమిటి? ఏ పెంకు పురుగు, బి మిడత పురుగు.
ఈ వారం రెండవ ప్రశ్న,
పార్థీన్యం కలుపు మొక్క నియంత్రణలో ప్రధాన పాత్ర పోషించే మరొక్క మొక్క పేరు ఏమిటి? ఏ కసివింద, బి పాలకూర.
ప్రశ్న మరోసారి,
పార్థీన్యం కలుపు మొక్క నియంత్రణలో ప్రధాన పాత్ర పోషించే మరొక్క మొక్క పేరు ఏమిటి? ఏ కసివింద, బి పాలకూర.
చేనుకబుర్లు శ్రోతలు మారిన మొబైల్ నెంబర్ను సరిచూసుకుని ఎస్ఎంఎస్ చేయవలసిందిగా కోరుతున్నాము. గతవారంలాగానే ఈ వారం కూడా మొదటి ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 1A అని, బి అయితే 1B అని, అలాగే రెండవ ప్రశ్నకు సరియైన సమాధానం ఏ అయితే 2A అని, బి అయితే 2B అని మీ పేరు ఊరు టైప్ చేసి 9154921220 నెంబరు మరోసారి 9154921220 నెంబర్కి ఎస్ఎంఎస్ చేయండి. మీరందరూ వచ్చేవారం చేనుకబుర్లు కార్యక్రమంలో విజేతలుగా ఉంటారని ఆశిస్తూ ఇక సెలవు. ధన్యవాదములు.